మహాభారతంలోని కొన్ని సంఘటనల నుంచి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి జీవన సత్యాలు ఏమిటో ఇంతవరకు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఈ రోజున హైడింబం అనేటువంటి హిడింబాసురుడు వాళ్ళకి సంబంధించినటువంటి గాథని మనం చెప్పుకుందాం. లక్క ఇంటి ముప్పు నుంచి తప్పించుకున్నటువంటి పాండవులు కుంతీదేవితో సహా రాత్రంతా సొరంగ మార్గంలో ప్రయాణం చేసి ఒక అరణ్య ప్రదేశాన్ని చేరుకున్నారు. అలా వచ్చి వాళ్ళు గంగా తీరాన్ని చేరగానే ఒక నావికుడు నావతో సహా సిద్ధంగా ఉన్నాడు. అతడెవరో కాదు, విదురుడు బొంపగా వచ్చినటువంటి వాడే. వారు ఆ విషయాన్ని ధర్మరాజుతో చెప్పి, అయ్యా మీరు ఈ నావ ఎక్కండి, ఇది యంత్ర సహాయంతో నడిచేటువంటి నావ, కెరటాలని ఛేదించుకుంటూ వాయువేగంతో ముందుకు పోతుంది అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఆ రోజుల్లో కూడా యంత్ర సహాయంతో నడిచేటువంటి నావలు అంటే స్టీమర్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక కుంతి పాండవులు నావను ఎక్కారు. క్షణాల్లో ఆ నావ ఆవలి తీరం చేరింది. ఆ నావికుడు పాండవులకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ హస్తినాపురానికి వార్త అందింది, కుంతి పాండవులు మరణించారు అని. ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో తన కుమారుడి యొక్క ఆశ నెరవేరినందుకు లోపల సంతోషిస్తూ ఇతరుల ముందు మాత్రం తీవ్రంగా రోదించడం ప్రారంభించాడు ధృతరాష్ట్రుడు. ఉత్తర క్రియలు ఘనంగా జరిపించండి అని ఆజ్ఞాపించాడు. అలాగే అందరినీ హాజరుగమ్మన్నాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వెనకాడొద్దు, నాకు శక్యమైనంత ధనం ఇస్తాను. మయా శక్యం తత్సర్వం క్రియతాం ధనైహి. ఖర్చేమో పెట్టండి బాగా, నేను నా శక్యమైనంత ఇస్తా అని అంటున్నాడు ధృతరాష్ట్రుడు. మరొకసారి ధృతరాష్ట్రుడి యొక్క నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సరిపోయింది ఎవరు? తన తమ్ముడి భార్య కుంతి, అలాగే తన తమ్ముడి కొడుకులు పాండవులు. మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, సుగుణవంతులైనటువంటి వాళ్ళు, తన యొక్క మాట జవదాటకుండా ఉండేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు మరణించారనేటువంటి వార్త విని ఎంత కఠినాత్ముడు, దుర్మార్గుడు, పైశాచిక స్వభావం కలిగినటువంటి వాడు కాకపోతే పైకి దుఃఖిస్తూ అలా లోపల సంతోషిస్తాడా? పైగా అంత్యక్రియలు ఘనంగా జరిపించమంటున్నాడు. ఎంత ఖర్చైనా వెనకాడాల్సిన పని లేదంటున్నాడు. నాకు శక్యమైనంత ధనం ఇస్తానన్నాడు. ఎంత త్యాగబుద్ధ చూడండి. రాజ్యమేమో పాండురాజుది. ఆ పాండురాజు రాజ్యాన్ని ఇప్పుడు తాను అనుభవిస్తూ ఉన్నాడు. పైగా ఈ రాజ్యాన్ని విస్తరించినటువంటి వాడు పాండురాజు. ఆ తర్వాత ఇప్పుడు భీమార్జునులు విస్తరించారు. పాండురాజు జయించలేక విడిచిపెట్టినటువంటి వాళ్ళని కూడా జయించి అపారమైనటువంటి ధనరాశులు కప్పంగా తీసుకొచ్చినటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా పాండవుల యొక్క సంపద, పాండవుల యొక్క రాజ్యం, ఈ పాండు పుత్రులు సంపాదించినటువంటిది. మరి అలాంటి వాళ్ళ అంత్యక్రియల కంట సాధ్యమైనంత ధనం సహాయం చేస్తాడట. ఇలాంటి కర్కశ హృదయుడు ధృతరాష్ట్రుడు గాక మనకి ఇంకెవరు దొరుకుతారు? రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఇదే ధృతరాష్ట్రుడి యొక్క ద్వంద్వ మనస్తత్వం, నీచ మనస్తత్వం. అంటే పైకి ఒక రకంగా, లోపల ఒక రకంగా. పెద్దల దగ్గర ఒక రకమైనటువంటి మాట, కుమారుడి దగ్గర మిగిలినటువంటి దుష్ట చతుష్టయం దగ్గర ఒక రకమైనటువంటి మాట, ఇలా మాట్లాడుతుండేటువంటి మనస్తత్వం ధృతరాష్ట్రుడిది. సరే ఇక గంగా తీరం దాటారు కుంతి పాండవులు. కీకారణ్యంలో నడిచిపోతున్నారు. అందరు కూడా అలసిపోయారు. అప్పుడు ధర్మరాజు భీముడితో అంటున్నాడు, ఓ భీమసేన, ఇక మేము అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం, నువ్వే మమ్మల్ని భరించాలి అన్నాడు. దాంతో భీముడు నలుగురు సోదరుల్ని, తల్లిని భుజాల మీద ఎక్కించుకొని మోసుకుపోతూ ఉన్నాడు. నాగలోకంలో 8 కుండల రసం తాగాడు కదా, అలా తాగి 10,000 ఏనుగా బలం కలిగినటువంటి వాడయ్యాడు భీముడు. అందువల్ల వీళ్ళని ఎక్కించుకున్నా పరిగెత్తుతున్నాడట. వాళ్ళని ఎత్తుకొని మోయటం అతనికి దేహం మీద ఉన్నటువంటి ఉత్తరీయంలాగా ఉందట. సాయంకాలానికి ఒక వటవృక్ష సమీపానికి చేరారు. తల్లి సోదరులు దప్పికతో బాధపడుతూ ఉన్నారు. అందుకని వాళ్ళని ఆ చెట్టు కింద దించి నీళ్ళ కోసం వెళ్ళాడు భీముడు. ఒక జలాశయం కనిపించగా చెట్ల ఆకుల్ని దొన్నెలుగా చేసుకొని నీరు నింపి తీసుకొని వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికీ కుంతీదేవి, పాండవులు అంటే మిగిలినటువంటి సోదరులు ఆడమర్చి నిద్రపోతున్నారు నేలపైన పడుకొని. అది చూచాడు భీముడు. మనస్సంతా ద్రవించిపోతా ఉంది. ఏ రకంగా జీవించాల్సినటువంటి వాళ్ళు? చెట్టు చివరికి ఒక అడవిలో కీకారణ్యంలో నేల మీద పడుకొని ఆడమర్చి నిద్రపోతా ఉన్నారు. దీనికంతటికి కారణం ఆ దుర్యోధనుడే కదా అని ఆ దుర్యోధనుడి మీద తీవ్రమైనటువంటి కోపం కసి వచ్చింది. పాండవులు నిద్రిస్తున్నటువంటి ప్రాంతానికి దగ్గరలో హిడింబాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. నిజంగా వనానికి కూడా హిడింబవనం అనేటువంటి పేరుంది. తన సోదరు అయినటువంటి హిడింబతో కలిసి అక్కడ ఉంటున్నాడు ఆ హిడింబాసురుడు. అతడు సంతోషంతో సోదరుని పిలిచాడు. ఓ సోదరి, నాకిక్కడికి నరమాంసపు వాసన వస్తుంది, నా నోరు తెగ ఊరిపోతా ఉంది, నువ్వు త్వరగా వెళ్ళి అదిగో వాళ్ళని చంపి తీసుకొని రా అన్నాడు. వాడు నరమాంస భక్షకుడు ఆ హిడింబుడు. సరే, అన్నగారి ఆజ్ఞ ప్రకారం హిడింబ వచ్చింది. నిద్రిస్తున్నటువంటి వాళ్ళను చూచింది. వాళ్ళకి కాపలాగా ఉన్నటువంటి మహాకాయుడైనటువంటి భీముడిని చూచింది. ఎప్పుడైతే భీముడిని చూచిందో ఆమెలో కామం నిద్రలేచింది. ఆహా, ఏమి ఇతడి సౌందర్యం! ఇతన్ని భర్తగా పొందితే నా జన్మ తరిస్తుంది. నా అన్న చెప్పినటువంటి పని పక్కన పెట్టేసి నా సంతోషం నేను చూసుకుంటా. సోదర ప్రేమ కన్నా పతి ప్రేమ గొప్పది కదా. పతి స్నేహ అతి బలవాన్, నా తథా భ్రాతృ సౌహృదం. భ్రాతృ సౌహృదం అంటే అన్నదమ్ముల మీద ప్రేమ కన్నా కూడా భర్త మీద ఉండేటువంటి ప్రేమే చాలా గొప్పది కదా అని తనలో భావించింది. ఆమె కామరూపిణి గనక, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించేటువంటి శక్తి కలిగినటువంటిది గనక మానవ జాతి స్త్రీ రూపాన్ని ధరించింది. పున్నమి చంద్రుని మరపించేటువంటి మోముతో, సర్వభూషణాలతో సర్వాంగ సుందరంగా తయారైంది. మందహాసాన్ని చిందిస్తూ భీముణ్ణి సమీపించి, ఓ పురుషరత్నమా, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ దేవతామూర్తులు ఎవరు? ఈ వృద్ధురాలు ఎవరు? ఇదేమో రాక్షసుల నివాసం ఉండేటువంటి స్థలం, ఇక్కడ మీరు ఎలా హాయిగా నిద్రపోతా ఉన్నారు అన్నది. ఇది హిడింబాసురుడు అనేటువంటి రాక్షసుడు నివసిస్తున్నటువంటి నివాస స్థలం. అతడు నా అన్న, నరమాంస భక్షకుడు. మిమ్మల్ని చంపి తీసుకొని రమ్మని నన్ను పంపించాడు, అందుకే నేను ఇక్కడికి వచ్చా. అయితే మీ సుందర రూపాన్ని చూడటంతో నా మనస్సు కామవశమైంది. నేను మీ దాన్ని, నన్ను అనుగ్రహించండి, మీకు ఏ ఆపద రాకుండా నేను కాపాడుతాను. మిమ్మల్ని ఆకాశంలో తిప్పుతా, మిమ్మల్ని విడిచి నేను జీవించలేను అన్నది హిడింబ. దానికి భీముడు అంటున్నాడు, ఓ రాక్షసి, నీవు హద్దు మీరి మాట్లాడుతున్నావు. నేనేమీ కామపరవశుడిని కాను, సుక్షత్రియ వంశములో జన్మించినటువంటి వాడిని. నీలాంటి కామపిశాచితో తిరగాల్సినటువంటి అవసరం నాకు లేదు. నిద్రిస్తున్నటువంటి ఈ సోదరుల్ని, తల్లిని రాక్షసుడికి ఆహారంగా వదిలి ఏ పురుషుడు స్త్రీ పొందు కోసం వెళ్తాడు? నీవు వెళ్ళి మీ అన్నని పంపు, వాడిని యమపురికి పంపిస్తాను అన్నాడు. హిడింబ వెళ్ళి చాలాసేపైనా ఇంకా రాలేదేమిటా అని అక్కడ హిడింబాసురుడు ఆలోచిస్తూ ఉన్నాడు. సరే, చాలా ఆలస్యమైందని ఆలస్యాన్ని సహించలేక వాడే వచ్చాడు. భయంకరమైనటువంటి రూపంతో నల్లని మేఘవలా కనిపిస్తూ ఉన్నాడు. కళ్ళేమో క్రోధంతో ఎరిపెక్కున్నాయి. రాక్షసుడు రావటం చూచి హిడింబ భయంతో భీముడి దగ్గరికి వచ్చి, ఓ మహావీరుడా, ఈ దుష్టుడైనటువంటి నరభక్షకుడు ఇటే వస్తా ఉన్నాడు, నాలో రాక్షస బలం ఉంది, ఆకాశంలో చరించగలను, మీ వాళ్ళందరినీ నిద్రలేపు, అందరూ నా భుజాలపైన కూర్చోండి, నేను మీ అందరినీ ఆకాశ మార్గాన్ని తీసుకువెళ్తాను అన్నది హిడింబ. దానికి భీముడు, ఓ కామిని నువ్వు భయపడాల్సిందేమీ లేదు, రానివాణ్ణి, ఏనుగు తొండాల వంటి నా చేతుల మధ్య నలిగి చస్తాడు, యుద్ధంలో నా బలపరాక్రమాలని ఎదుర్కొనేటువంటి శక్తి ఆ రాక్షసుడికి లేదు అన్నాడు భీముడు. ఇంతలో హిడింబుడు అక్కడికి వచ్చాడు, భీముడి మాటలు విన్నాడు, సుందర రూపంతో ఉన్నటువంటి తన సోదరుని చూచాడు, పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. సోదరిపై కోపంతో, హిడింబ, నేను ఆకలితో ఉండి భోజనం కోసం నిన్ను పంపాను, నువ్వెక్కడ ఈ మానవుడిపై మనసుపడి నాకు అప్రియం కలిగిస్తావా? రాక్షస జాతికే మచ్చ తెచ్చావు, ఎంత ధైర్యం నీకు? ముందు నిన్ను చంపి ఆ తర్వాత వీడిని యమపురికి పంపిస్తాను అంటూ హిడింబను వధించడానికి ఆమె మీదకి దూసుకొస్తున్నాడు. అది చూచి భీముడు, ఒరే రాక్షసాధమా, ఆగు, హిడింబ స్త్రీ, పైగా నిరపరాధి, ఆమెపై కాదు నీ ప్రతాపం చూపించాల్సింది, నీకు చేతనైతే నాతో పోరాడు, సింహం ఏనుగుని వధించినట్లుగా వధించి నిన్నిప్పుడే యమలోకానికి అతిథిగా పంపిస్తా, నీ వల్ల ఈ అరణ్యంలో ఏర్పడ్డటువంటి అపాయం మొత్తాన్ని కూడా తొలగిస్తా అన్నాడు. భీముని మాటలకి క్రుద్ధుడైనటువంటి హిడింబుడు, ఒరే మానవాధమా, నేనేమిటో నా బలమేమిటో తెలియక వాగుతున్నావు, నీకు కాలం తీరింది, నిన్ను ఒక్క క్షణంలో వధించి నీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి చప్పరించేస్తాను, నీ వేడి వేడి రక్తాన్ని పానం చేస్తాను, ఆ తర్వాత నీ సోదరులను వధించి తింటాను, ఆ తర్వాతే నా సోదర సంగతి చూస్తాను అంటూ భీముడిపైకి లంఘించాడు. మృగరాజు లేడిని ఈడ్చుకొని పోయినట్లుగా భీముడు హిడింబుణ్ణి తన రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఈడ్చుకొని దూరంగా తీసుకెళ్ళాడు. ఎందుకంటే నిద్రిస్తున్నటువంటి తన వాళ్ళకి ఏ రకమైనటువంటి నిద్రాభంగం కలగకుండా ఉండటం కోసం. ఇద్దరు కూడా భయంకరంగా పోరాడుతూ ఉన్నారు. సమీపంలో ఉన్నటువంటి చెట్లని పెకలించి ఒకరిపై ఒకరు ఇసురుకుంటున్నారు. రెండు మదపటేనుగులు ఒకదానితో ఒకటి ఢీకొన్నట్లుగా, రెండు పర్వతాలు ఒకదానికొకటి ఢీకొన్నట్లుగా ముష్టిఘాతాలతో బాదుకుంటున్నారు. వారి యొక్క పద ఘట్టనలకి భూమి కంపిస్తూ ఉంది. వాళ్ళు చేసేటువంటి భయంకరమైనటువంటి గర్జనలకి కుంతీదేవి, ధర్మరాజులు నిద్రలేచారు. వాళ్ళకి సమీపంలో అందమైనటువంటి స్త్రీ నిలిచి ఉంది. కుంతీదేవి ఆమెను చూస్తూ, ఓ సుందరి, నీవెవరు? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీవు వనదేవతవా, లేక అప్సరసవా, లేక ఇంకెవరివి అని అడుగుతా ఉంది. అప్పుడు హిడింబ అంటుంది, అమ్మా, ఇది హిడింబాసురుడి వనం, నేను అతడి సోదరిని అంటూ జరిగినటువంటి విషయాన్ని ఒక్క అబద్ధం లేకుండా పోసగుచ్చినట్టుగా చెప్పింది. తాను మానవ కాంత రూపంలో ఉన్నా నేను రాక్షస స్త్రీనని చెప్పింది. వచ్చిందేమో అన్నగారి ఆజ్ఞ మీదనే వచ్చానని చెప్పింది. మిమ్మల్ని అందరినీ చంపి వెళ్ళటానికే వచ్చానంది. భీముడిని చూసి మనసుపడ్డానని చెప్పింది. ఏ ఒక్క విషయాన్ని దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. అంతలో భీముడు, హిడింబాసురుడు ఇద్దరు కూడా కదమ సింహాల్లాగా పోరాటం చూసినటువంటి ధర్మజుడు, అర్జునుడు ఒక్క ఉదుటను లేచి వారి దగ్గరికి వెళ్ళారు. అర్జునుడు భీముడితో అంటున్నాడు, అన్నా, నువ్వెందుకిట్లా వాడితోటి యుద్ధ క్రీడ జరుపుతున్నావు? వాడితో ఇట్లా ఆటలాడుకోబాకు, అదిగో తూర్పు తెల్లవారబోతా ఉంది, ఈ రౌద్ర ముహూర్తంలో రాక్షసుల యొక్క బలం పెరుగుద్ది, కాబట్టి ఇక యుద్ధ క్రీడను చాలించి తక్షణమే ఇతన్ని వధించు అన్నాడు. అర్జునుడి మాటలతో భీముడు ప్రళయకాల రుద్రుడై ఆ రాక్షసుల యొక్క శరీరాన్ని రెండు చేతులతో పైకెత్తి గిరగిరా గిరగిరా 100 సార్లు తిప్పి, ఒరే రాక్షసాధమా, నీవు వ్యర్థమైనటువంటి మాంసం తిని వ్యర్థంగా బలిసి వ్యర్థంగా పెరిగావు, నీ బుద్ధి అందుకే వ్యర్థమైంది, అందువల్ల నీవు వ్యర్థమైనటువంటి మృత్యువుకి అర్హుడివి, అందుకే నీ ఇహలోక జీవితాన్ని వ్యర్థంగానే ముగిస్తున్నాను అంటూ వాణ్ణి నేల మీద విసిరి కొట్టి పశువును వధించినట్లు వధించాడు. ఆ రాక్షసుడు భయంతో వేసినటువంటి అరుపులు ఆ అరణ్యమంతా కూడా ప్రతిధ్వనించింది. రాక్షసుడి యొక్క శరీరాన్ని రెండు చేతులతో మోది ముష్టిఘాతాలతో వధించాడు. పాండవులు సంతోషించి భీముణ్ణి అనేక విధాలుగా ప్రశంసించారు. హిడింబ సోదరుడి యొక్క మరణాన్ని అలా చూస్తూ ఉండిపోయింది. అర్జునుడు భీముణ్ణి ప్రశంసిస్తూ, అన్నా ఇక్కడికి దగ్గరలో ఏదో ఊరునట్లుగా కనిపిస్తూ ఉంది, మన యొక్క ఉనికి దుర్యోధనుడికి తెలియకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనగానే అందరూ అంగీకరించి అదే సరైందని భావించి అక్కడి నుంచి బయలుదేరారు. హిడింబ కూడా వాళ్ళని అనుసరించింది. కొంత దూరం ప్రయాణం సాగింది. ఇప్పుడు హిడింబ కుంతీదేవికి ధర్మరాజుకి నమస్కారం చేసి భీముడితో ఇలా అంటుంది, ఓ ప్రాణేశ్వర, మొదటి చూపులోనే నా మనస్సుని వశమైపోయింది, అందుకే మా అన్నను నువ్వు వధిస్తున్నప్పటికి కూడా నేను అడ్డుపడలేదు, కనుక నన్ను అనుగ్రహించండి అని భీముడితో ప్రేమగా మాట్లాడింది. భీముడు అంటున్నాడు, నీ మాయ మాటలకి నేను మోసపోను, నీ దారి నువ్వు చూసుకో, లేదా మీ అన్న పోయినటువంటి దారిలోనే నువ్వు కూడా పోవాల్సి వస్తుంది అన్నాడు. కళ్ళు ఎరిపెక్కుతూ ఉంటే చూచాడు ధర్మరాజు, వారించాడు భీముణ్ణి. నాయనా, అపకారం చేయనటువంటి వాళ్ళకి మనం అపకారం తలపెట్టకూడదు. హిడింబ మనకేం అపకారం చేయలే, కాబట్టి అటువంటి ఆమెని, పైగా స్త్రీని నువ్వు వధిస్తారంటావు, అది ధర్మం కాదు అన్నాడు. హిడింబ కుంతిదేవికి నమస్కారం చేసింది. ఆమెతో అంటున్నది, దేవి, కామవశపరురాలైనటువంటి స్త్రీ యొక్క హృదయం ఎంతగా తలడిల్లిపోతుందో మీకు నేను చెప్పాల్సినటువంటి పని లేదు. నేను మీ పుత్రుడి కోసం అందరినీ అన్నింటినీ వదులుకున్నాను, ఆయన కాదంటే నేను జీవించలేను, మీరు నా ఆశని వమ్ము చేస్తే నా బ్రతికే నిరర్థకమవుతుంది, మీ పుత్రునితో కలిసి విహరించేటువంటి అవకాశం నాకు కల్పించండి, నేను మీకు భవిష్యత్తులో ఎన్నో సేవలు అందించగలను, మీరు కోరినటువంటి క్షణంలోనే మీ ఎదుట నేను ప్రత్యక్షమై కష్టాల నుంచి మిమ్మల్ని రక్షిస్తాను, నాకు భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుస్తాయి, ముందు ముందు మీకు శుభం కలుగుతుంది, ఈ సమీపంలోనే ఒక సరోవరం ఉంది, మీరు అందులో స్నానం చేసి అక్కడ నీరు కనుక తాగినట్లయితే మీకు ఆకలి దప్పులు ఉండవు, ఆ తీరంలో ఉన్నటువంటి చెట్టు నీడన మీరు కూర్చోండి, మీ దగ్గరకు వ్యాసుడు వస్తాడు, దుర్యోధనుడు లక్క ఇంటిలో మిమ్మల్ని తగలబెట్టాలని చేసినటువంటి ప్రయత్నం, మీరు అందులో నుంచి తప్పించుకొని రావటం, దానికి విదురుడు మీకు సహాయం చేయటం అంతా కూడా ఆ మహర్షికి తెలుసు అని జరిగినటువంటి జరగబోయేటువంటి విషయాలను చెప్పింది హిడింబ. కుంతీదేవి మహాసాధ్వి, హిడింబ మాటల్ని ఆమె యొక్క ప్రవర్తనని చూచింది. రాక్షస స్త్రీ అయినప్పటికీ కూడా రాక్షస బుద్ధులు లేవు, మానవకాంత దేహం ధరించిన రాక్షస స్త్రీని నిజం చెప్పింది, భీముడిని చూచి కామపరవశనైనానని చెప్పింది, తన అన్న నరమాంస భక్షకుడని, అతడి కోసమే నేను మీ దగ్గరకు వచ్చానని ఆ మాట చెప్పింది, భవిష్యత్తునే కాకుండా జరిగిపోయినటువంటి విషయాన్ని చెప్పింది, వేషం మార్చినప్పటికీ మనసుని మాత్రం మార్చల, అన్ని సందర్భాల్లో కూడా సత్యమే పలికింది, సత్యానికి మించినటువంటి ధర్మం లేదు, అసత్యానికి మించినటువంటి పాపం లేదు అని ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు చెబుతున్నాయి. ఇదంతా చూచి కుంతీదేవి ధర్మరాజుతో ఇలా అంది, నాయనా, ఈ హిడింబ తన యొక్క మాటల ద్వారా ఉత్తమమైనటువంటి ధర్మాన్ని ప్రతిపాదించింది, భీముని పట్ల ఈమె యొక్క భావం దోషపూరితమైనటువంటిది అయినప్పటికీ కూడా ఈమె అతన్ని ఎందుకు విడిచిపెట్టాలి, అందువల్ల నీకు సమ్మతమైతే సంతానం కొరకు ఈమె కొంతకాలం వరకు నా వీరపుత్రుడు భీమసేనుని యొక్క సేవలో ఉంటుంది అన్నది కుంతీదేవి. కుంతీదేవి డైరెక్ట్గా భీముడితో చెప్పొచ్చు కదా, కుంతీదేవి మాటను భీముడేమీ కాదనడు కదా, కానీ ధర్మరాజుతో చెబుతుంది. ధర్మరాజుతో చెప్పడం ఎందుకు, తాను ఆదేశించవచ్చు కదా, ఎందుకంటే ధర్మరాజుకి ఇంకా వివాహం కాల, కాబట్టి భీముడికి వివాహం సాంప్రదాయ విరుద్ధం అవుతుంది. అందుకే తానుగా చెప్పకుండా ధర్మరాజు చేత చెప్పిస్తున్నది. ఇప్పుడు తల్లి ఆజ్ఞానుసారం ధర్మరాజు అంటున్నాడు, హిడింబా నేను చెప్పే మాట విను. భీమసేనుణ్ణి సంధ్యా అగ్నిహోత్రాలు ఆటంకం లేకుండా సూర్యాస్తమయం వరకు అతడితో పాటు ఉండు, అతడు నీ వద్దే ఉంటాడు. రాత్రిపూట మాత్రం అతడు మాతో ఉండాలి. నీవు అనురాగంతో భీముణ్ణి సేవించి పుత్రవతివిగా అని ఆశీర్వదించాడు ధర్మరాజు. అన్నగారి ఆజ్ఞ ప్రకారం హిడింబ పుత్రవతి అయ్యేంత వరకు మాత్రమే ఆమెతో ఉంటానన్నాడు భీముడు. హిడింబ దానికి అంగీకరించింది. ఇంతకీ భీమునికి హిడింబకి వివాహం జరిగిందా? సామాన్యంగా లోకంలో కొంతమంది వీళ్ళిద్దరికీ కూడా వివాహం జరిగిందని అనుకుంటారు. అలా తెలుగు భారతంలో ఉన్నటువంటి మాటను బట్టి అలా చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని సినిమాల్లో కూడా అలా చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరికీ వివాహం జరగలేదు. కేవలం పుత్రుడు ఉదయించేంతవరకు కలిసి ఉండటం మాత్రమే వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒప్పందం. అది పెద్దల యొక్క అంగీకారంతో, పెద్దల ఇష్టం ప్రకారం. అందువల్ల అన్నకి వివాహం కాకుండా తమ్ముడికి వివాహం అనేటువంటి ప్రసక్తి ఇక్కడ లేదు. ఎందుకంటే ఇది వివాహం కాదు కాబట్టి. అంతేకాకుండా పెద్దల యొక్క అనుమతితో జరిగింది కనుక ఇందులో ఏ దోషము లేదు. సరే, కొంతకాలానికి హిడింబ గర్భం ధరించింది, బలవంతుడైనటువంటి పుత్రుడు పుట్టాడు. కళ్ళేమో విరూపంగా, ముఖమేమో విశాలంగా, ముక్కు చాలా పెద్దదిగా, చెవులేమో శంఖంలాగా, పెద్ద బొజ్జతో, భారీ శరీరంతో, గొప్ప భుజాలతో, ధైర్య సాహస పరాక్రమాలు కలిగినటువంటి వాడై గొప్ప ధనుస్సుతో కూడి జన్మించాడు. జన్మించడం అని అంటే సద్యోగర్భంలో జన్మించాడు. అంటే హిడింబకి గర్భం రావటంతో అతడు జన్మిస్తాడు. అతడు మహామాయావి, అమానుషమైనటువంటి శక్తులు కలిగి ఉన్నటువంటి వాడు. అతడికి తల మీద వెంట్రుకలు లేవు. అందుకని ఆ తల ఎట్లా ఉందంటే కొండలాగా ఉందంట. కొండని మామూలుగా సంస్కృతంలో ఘటమని అంటారు. ఘట ఉత్కచ, ఘటోత్కజ. అందుకని ఆయనకి పేరు ఘటోత్కజుడని పెట్టారు. పాండవులకి ఎన్నో సందర్భాల్లో సహాయపడ్డాడు ఘటోత్కజుడు. అనేక సందర్భాల్లో ఘటోత్కజుడి యొక్క సహాయం తీసుకున్నారు అరణ్యాల్లో. చివరికి కూడా మహాభారత యుద్ధంలో కూడా చాలా త్యాగపూర్వకమైనటువంటి సాయం చేశాడు. ఎందుకనంటే కర్ణుడి దగ్గర ఇంద్రదత్తమైనటువంటి శక్తి ఉంది, ఇంద్రుడిచ్చినటువంటి శక్తి అనేటువంటి ఆయుధం ఉంది. ఆ శక్తిని ఎవరి మీద ప్రయోగిస్తే ఖచ్చితంగా వాళ్ళు చనిపోవాల్సిందే. వాళ్ళని చంపి తిరిగి ఇంద్రుడి దగ్గరికి పోద్ది ఆ శక్తి. ఆ షరతు మీద ఇచ్చాడు ఇంద్రుడు. దాన్ని అర్జునుడి కోసం అట్టి పెట్టాడు కర్ణుడు. కానీ 14వ రోజు రాత్రిపూట యుద్ధం జరుగుద్ది. ఆ రాత్రిపూట యుద్ధంలో రెచ్చిపోతుంటారు రాక్షసులంతా కూడా. అలా రెచ్చిపోయేటప్పుడు వాళ్ళని ఎదిరించడం కోసం కర్ణుడు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ఘటోత్కజుడి చేతిలో కౌరవ సేన హతమైపోతా ఉంది. అలాంటి సందర్భంలో దుర్యోధనుడే ప్రత్యేకంగా కర్ణుడి దగ్గరికి వెళ్ళి, ముందు ఈ ఘటోత్కజుడి నుంచి మనం రక్షింపబడాలి అని అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఇంద్రదత్తమైనటువంటి శక్తిని వేయమంటాడు. అమ్మో, అది అర్జునుడి కోసం అట్టి పెట్టానంటాడు. మనం బ్రతికుంటే కదా అర్జునుడి సంగతి చూసేది, ఇప్పుడు వీడి చేతిలోనే పోయేటట్టుగా ఉన్నాం, అందుకని ముందా అది వేయమంటాడు. చివరికి దుర్యోధనుడి యొక్క బలవంతాన అది వేస్తాడు. దాంతో ఘటోత్కజుడు మరణిస్తాడు. అంటే ఘటోత్కజుడు అర్జునుడి కోసం తన ప్రాణాలని అడ్డం వేశాడనమాట. ఇలాంటి సహాయం చేయటం జరిగింది. ఇది హిడింబ, హిడింబాసురుడు, భీముడు మొదలైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి గాథ. అయితే ఈ గాథ నుంచి కొన్ని ధర్మాలని, కొన్ని జీవిత సత్యాలని మనం గ్రహించవచ్చు. హిడింబ నీచజాతి స్త్రీ, రాక్షస స్త్రీ. భీముడు ఉత్తమ జాతి పురుషుడు, క్షత్రియుడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటో చూడండి. ఆ నీచ జాతి స్త్రీకి ఉత్తమ జాతి పురుషుడికి మధ్యలో ఉన్నటువంటి తేడా. హిడింబ తన ప్రేమని పండించుకోవటం కోసం తోడబుట్టినటువంటి సోదరుని చంపించడానికి వెనకాళ్ళ. ఇది నీచ జాతి స్త్రీ లక్షణం. భీముడేమో తన తల్లి తన యొక్క సోదరుల యొక్క క్షేమం కోసం తనని వలచి వచ్చినటువంటి స్త్రీని కాదు పొమ్మన్నాడు. ఇది ఉత్తమ జాతి పురుష లక్షణం. తల్లి అన్న ధర్మరాజు చెప్పడంతో వాళ్ళ యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాడు. ఇది కూడా ఉత్తమ జాతి పురుషుల లక్షణం అన్నమాట. అంటే తనకి ఏ కోరిక లేదు, కానీ తల్లి యొక్క ఆదేశం, అన్న యొక్క ఆజ్ఞ, దానికోసమే భీముడు ఆ హిడింబతో కలిసి ఉన్నాడు. ఈనాడు తమ యొక్క సుఖం కోసమని భర్తని అత్తమామల్ని దూరం చేసేటువంటి స్త్రీలు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు మధ్యములు. కొందరు పరపురుషుల పొందు కోసం కట్టుకున్నటువంటి భర్తని లేదా కన్నబిడ్డల్ని కాటికి పంపించేటువంటి దుష్ట స్త్రీలు కూడా ఉన్నట్టుగా మనకి పేపర్లో చూస్తూ ఉన్నాం. వీళ్ళే నీచ జాతి స్త్రీలకు ఉదాహరణ. అలాగే స్త్రీ వ్యామోహంతో కన్నవారిని తోడబుట్టినటువంటి వారిని దూరం చేసుకునేటువంటి పురుష పొంగవులు కూడా ఉంటారు. అటువంటి వారు కూడా ఈ నీచ జాతి పురుషుల కిందే లెక్క. ఇక తల్లిదండ్రుల కోసం, సోదరుల కోసం తమ యొక్క స్వసుఖాన్ని త్యాగం చేసేటువంటి మహాత్ములే ఉత్తమ జాతి పురుషులు. అలాగే అత్తమామల సేవలో, భర్త సేవలో ఎటువంటి లోపం రానియకుండా జీవితాన్ని కొనసాగించేటువంటి స్త్రీలు కూడా ఉత్తమ జాతి స్త్రీలుగా పరిగణించబడతారు. ఇదే మనం ఈ గాథ నుంచి గ్రహించవలసినటువంటి ధర్మం. ఇది మహాభారతంలో ఉన్నటువంటి 100 పర్వాల్లో హైడింబం అనేటువంటి పర్వం. ఈ హైడింబం అనేటువంటి పర్వం తర్వాత వచ్చేటువంటిది బకవధ, అంటే బకాసురుణ్ణి భీముడు వధించేటువంటి గాథ. దీని నుంచి కూడా మనం ఏం గ్రహించాలి అనేటువంటిది మనం గమనించాలి. ఇలా పాండవులు ఈ హిడింబని వదిలిపెట్టిన తర్వాత అలా ముందుకు వెళ్ళారు. వ్యాసుడు కనిపించాడు. వ్యాసుడు వీళ్ళని ఏకచక్రపురం అనేటువంటి నగరానికి పోయి ఉండమన్నాడు. వీళ్ళు ఆ ఏకచక్రపురం వెళ్ళారు. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఉంటూ ఉన్నారు. ప్రతిరోజు భిక్షాటన చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ యొక్క రూపురేఖ విలాసాలు చూచి ఆ గ్రామంలో ఉన్నటువంటి జనులంతా కూడా వీళ్ళు ఎవరో రాజ్యాన్ని పరిపాలించాల్సినటువంటి వాళ్ళు కానీ ఇలా భిక్షమెత్తుకొని జీవించాల్సినటువంటి వాళ్ళు కాదు అని మనసులో భావించి అందరూ కూడా ఎంతో గౌరవంతో చూస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తున్నారంటే ఎదురు వెళ్ళి వాళ్ళకి భిక్ష వేసి వస్తున్నారు. సరే, ఇలా కాలం గడిచిపోతూ ఉంది. ఈ తీసుకొచ్చినటువంటి భిక్షని కుంతీదేవి సగం చేసి ఆ సగాన్ని భీముడికి పెడుతుంది. మిగిలినటువంటి సగాన్ని 4 సోదరులు తాను తింటూ ఉన్నారు. ఒకనాడు పాండవులు భిక్షాటనకి వెళ్ళారు. భీముడు మాత్రం వెళ్ళలేదు. భీముడు తల్లి దగ్గరే ఉన్నాడు. ఆ సమయంలో ఆ ఇంటి నుంచి భయంకరంగా ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి. కుంతీదేవి యొక్క హృదయం ద్రవించింది. నాయన, భీమసేన, ఇన్నాళ్ళు వీరి యొక్క నీడలో మనం హాయిగా కాలక్షేపం చేశాం. ఈరోజు వీరికి ఏదో ఆపద వచ్చినట్టుగా ఉంది. అందుకే ఇట్లా రోదిస్తూ ఉన్నారు. వాళ్ళని కనుక రక్షించే అవకాశం కనుక మనకేదైనా వస్తే మన జీవితం నిజంగా ధన్యమైనట్లే. కనుక అదేమిటో మనం తెలుసుకోవాలి అని అంటే, అమ్మా, ముందు నువ్వు వెళ్ళి వాళ్ళకు వచ్చినటువంటి కష్టం ఏమిటో కనుక్కొని రా అన్నాడు భీముడు. కుంతీదేవి వెళ్ళింది. ఈ వెళ్ళేటప్పటికల్లా యజమాని అంటున్నాడు అక్కడ. ఓ యజమాని, భార్య, కూతురు, కొడుకు 4 ఉన్నారు ఆ ఇంట్లో. యజమాని అంటున్నాడు, చిచి, ఏమి జీవితం ఇది? నేను ఎప్పుడో చెప్పా ఈ ఊరు విడిచిపోయి వెళ్ళిపోదామే అని. కానీ విన్నావా నువ్వు? జన్మస్థానం జన్మస్థానం అన్నావు. జన్మస్థానం కాస్త ఇప్పుడు మరణస్థానం అయింది. నేను మీరెవరిని కూడా ఆ రాక్షసుడికి బలి ఇవ్వలేను. నేను మరణించడం కన్నా నాకు మరొక మార్గం లేదు. కానీ నాకేం బాధ లేదు, నేను సరిపోతానని నాకేం బాధ లేదు. కానీ నేను పోతే మీరు ఎలా బ్రతుకుతారా, మీరు ఎలా జీవిస్తారా అనేటువంటిదే నా బాధ అని అంటున్నాడు. అతన్ని ఓదారుస్తూ భార్య అంటుంది ఇప్పుడు. ఎందుకండి విచారం? పుట్టినటువంటి వాళ్ళు చావకుండా ఉంటారా? ఈ బిడ్డల్ని మీరు జాగ్రత్తగా పెంచండి, పెద్దవాళ్ళని చేయండి, వాళ్ళకి వివాహాలు చేయండి. నేను ఆ రాక్షసుడికి నా జీవితాన్ని సమర్పిస్తా. భర్త కోసం ప్రాణత్యాగం చేసినటువంటి భర్తగా భార్యగా నేను మిగిలిపోతా. ఎందుకంటే భర్త కోసం ప్రాణత్యాగం చేయటం భార్యకి ఒక అదృష్టం. మీరు లేకుండా నేనున్నా కూడా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే వీళ్ళని పోషించను లేను, వాళ్ళకి వివాహాలు చేయలేను. పైగా మరొక ప్రయోజనం కూడా ఉంది. స్త్రీని చంపకూడదని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సరే, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఆ ధర్మాన్ని పాటిస్తే పాటించవచ్చు, కానీ కొంతమంది అధర్మ పరులు కూడా అప్పుడప్పుడు ఈ ధర్మాన్ని పాటిస్తారు. అయ్యో, స్త్రీని చంపటం ఎందుకని. కాబట్టి ఆ రాక్షసుడు కూడా బుద్ధి మారి ఏదైనా నన్ను స్త్రీ కదా అని చంపకుండా ఉంటే ఉండొచ్చు. ఆ అవకాశం మీకు మాత్రం లేదు కదా, కాబట్టి నేనే వెళ్తా, మీరేమీ విచారించకండి అన్నది. తల్లిదండ్రి ఇలా మాట్లాడుకోవటం కుమార్తె విన్నది. కుమార్తె అంటుంది, నాయనా, ఆడపిల్ల ఎప్పటికైనా సరే పుట్టిల్లు వదిలిపెట్టి వెళ్లాల్సిందే కదా. ఆ ఎప్పుడో వెళ్లాల్సింది ఇప్పుడే వెళ్ళిందని అనుకోండి, నా ఒక్కదాన్ని మీరు కనుక మర్చిపోయారంటే మీరు హాయిగా జీవించవచ్చు అని కూతురు మాట్లాడుతుంటే దుఃఖం కట్టలు దించుకొని వస్తుంది. ఆ సమయంలో చిన్న కొడుకున్నాడు, 4 ఏళ్ల బాలుడు. వాడంటున్నాడు, మీలెవ్వరు వెళ్ళొద్దు, నేనే వెళ్తా, ఆ లాక్షసుల్ని ఇదిగో దీంతో చంపుతానని ఒక దర్భపుల్ల తీసుకున్నాడు. ఆ మాటలకి దుఃఖంలోనే ఆనందం కూడా కలిగింది. ఇదే సమయం అనుకుంది కుంతీదేవి. అప్పుడు ఆ యజమానితో అంటున్నది, ఓ మహాత్మా, మీ బాధ ఏమిటో నాకు తెలియటం లేదు, కానీ ఏదో ఆపదలో ఉన్నారని మాత్రం అర్థమవుతుంది. ఎవరో ఒకరు మరణించాలి అనేటువంటి మాట మీ మాటల వల్ల అర్థమవుతుంది. అదేమిటో చెప్పండి, నాకు చేతనైతే ఏదైనా సహాయం చేస్తాను అన్నది. అప్పుడు యజమాని అంటున్నాడు, అమ్మా, అది మీరు తీర్చగలిగేటువంటి సహాయం కాదు. ఈ నగర సమీపంలో బకాసుడు అనేటువంటి ఓ రాక్షసుడు ఉన్నాడు. వాడు ఈ గ్రామం మీద పడి ఎలా పడితే అలా, ఎవరిని పడితే వాళ్ళని హింసించి తింటా ఉన్నాడు. వాడికి రోజు కూడా నరమాంసం కావాలి. అందుకని అందరి మీద పడి తింటా ఉంటే అసమర్థుడైనటువంటి ఈ నగరాన్ని పాలించేటువంటి రాజు ఆ రాక్షసుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అదేమిటంటే, ప్రతిరోజు కూడా ఒక మనిషి ఒక బండి అన్నాన్ని, దానికి సరిపోయినటువంటి కూరల్ని, ఓ 2 ఎనుబోతుల్ని తీసుకొని వెళ్ళాలి. వెళితే వాడు ఆ అన్నం కూరలు తిని ఆ 2 ఎనుబోతుల్ని ఈ వెళ్ళినటువంటి మనిషిని తింటాడు. వాడితో వాడు సంతృప్తి పడతాడు, ఇక ఊరి మీద పడ్డం. ఇది ఒప్పందం. ఇలా ప్రతిరోజు కూడా ఎవరో ఒక ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళు ఇలా పోవాల్సిందే. ఈ రోజున మా వంతు వచ్చింది కాబట్టి ఎవరు పోవటం అనేటువంటి విషయంలో తర్జన భర్జన పడతా ఉన్నాము. ఇదిగో ఇది విషయం కనుక ఇది ఒకరు తీర్చగలిగేది కాదు, మా దురదృష్టం ఇట్లా ఉంది, అందుకనే ఈ ఊళ్ళో మేము ఉన్నాం అని అంటూ ఉన్నాడు. అప్పుడు కుంతీదేవి అంటున్నది, నాయనా, నీకు ఒక్కడే కొడుకు, ఒక్కతే కూతురు, నాకు 5 కొడుకులు ఉన్నారు, కాబట్టి మీరెవ్వరు వెళ్ళాల్సినటువంటి పని లేదు, నా కొడుకును పంపిస్తాను అన్నది. యజమాని ఒక్కసారి అదిరిపడ్డాడు, అమ్మా, ఏమిటి మీరు అంటున్నది, నా స్వార్థానికి మిమ్మల్ని బలి చేయమంటారా, ఇదేనా బ్రాహ్మణుడు చేయవలసినటువంటి పని, అమ్మో అక్కర్లేదు, అయినా ఏ తల్లైనా సరే కుమారుణ్ణి ఇలా రాక్షసుడికి బలి చేయడానికి పంపిస్తుందా, మాకంటే తప్పదు, కానీ నువ్వెందుకు అలా చేయాలి, వద్దన్నాడు. అప్పుడు కుంతీదేవి అంటున్నది, అయ్యా, నువ్వు చెప్పినటువంటి మాట నిజమే, 100 మంది బిడ్డలున్నా ఒక్క బిడ్డను కూడా త్యాగం చేయటానికి ఏ తల్లి అంగీకరించదు, కానీ నా కొడుకు మంత్రశక్తి కలిగినటువంటి వాడు, ఇంతకుముందే ఎందరో రాక్షసుల్ని సంహరించాడు, కాకపోతే మీరు దీన్ని రహస్యంగా ఉంచాలి, లేకపోతే మంత్రోపాసన కోసమని మాకు మంత్రోపదేశం చేయండి మంత్రోపదేశం చేయండి అందరూ ఎగబడతారు. అందుకని మీరు మాత్రం ఎవ్వరికీ చెప్పకూడదు అని చెప్పింది కుంతిదేవి. సరే ఈ మాట వినేటప్పటికి వాళ్ళకు కూడా ఆనందం కలిగింది. కుంతిదేవి వచ్చింది భీముడితో చెప్పింది. భీముడికి ఇంకా పరమానందంగా ఉంది. ధర్మజాతులు భిక్షాటన చేసి వచ్చేసారు. భీముడి యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూశారు. ఓహో, ఏదో పెద్ద ఘనకార్యం చేసన్నా ఉండాలా, చేయటానికి సిద్ధంగానా ఉండి ఉండాలి అని అనుకోని కుంతిదేవి దగ్గరికి వచ్చి, అమ్మా ఏమిటి భీముడి ఇలా ఏదో ఏదో రకంగా ఉన్నాడు అని చెబితే, అడిగితే కుంతిదేవి ఈ విషయం అంతా చెప్పింది. ధర్మరాజు నిర్ఘాంతపోయాడు. అమ్మా ఇదేమిటమ్మా, మన సోదరుల్లో ఒకరిని బలిపెట్టడం అనేటువంటిది ఇది నీకు ధర్మంగా ఉందా అని అంటే, కుంతిదేవి అంటుంది, నాయన వాడి బలం సంగతి నీకు తెలియదా, నీకు తెలుసో తెలియదో, వాడు పుట్టిన 10వ రోజున శ్రేతశృంగ పర్వతం మీద నా ఒడిలో నుంచి జారిపడ్డాడు. ఓ పులి ఎదురుగా వస్తే వామ్మో ఎట్లనా బాలుడు ఏమవుతాడని కింద చూసినప్పటికల్లా వీడేమో హాయిగా ఆడుకుంటున్నాడు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్నటువంటి బండరాయి అంతా పిండిపిండి అయిపోయిందయ్యా, అది వీడి విషయం, అందుకని వీడి గురించి నువ్వు భయపడాల్సినటువంటి పనేమి లేదు అని చెబితే ధర్మరాజు కూడా అంగీకరించాడు. మరునాడు ఆహారం కూరలు అన్నీ రకరకాలన్నీ కూడా తయారు చేయించారు. సరే భీముడు బాగా తయారు చేయించండి, రోజుటి కన్నా కాస్త ఎక్కువగా తయారు చేయించండి అని అడిగాడు. అట్లాగే తయారు చేయించారు. బండి మీద మొత్తం సర్దేశారు. ఈయన బండి ఎక్కి కూర్చున్నాడు, తోలుకొని తీసుకుపోతా ఉన్నాడు. ఆ రాక్షసుడు అనేటువంటి కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆ రాక్షసుడిని కేకేస్తా ఉన్నాడు. వాడు అంతలోకి వాడు వచ్చే లోపల ఈ అన్నాన్ని కూరల్ని చక్కగా భోంచేయటం మొదలుపెట్టాడు. ఇటు తింటూ ఉన్నాడు, అటు పిలుస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుడు ఆ కొండ మీద నుంచి చూశాడు, వీడెవడో వాడే ఆరగించేస్తున్నాడు నా ఆహారాన్ని అని అనుకొని పరుగున వచ్చేసాడు. ఆ భీముడికి వెనక్గా వచ్చి వీపు మీద ఒక్కటి సరిచాడు. ఇప్పటిదాకా తిన్నటువంటిది ఆ దెబ్బతో హాయిగా జీర్ణమైపోయింది. వెంటనే వెనుదిరిగాడు. వెనుదిరిగి వాడి మీద లంఘించి దూకాడు. ఇక ఇద్దరికీ కూడా పోరాటం జరుగుతూ ఉంది. దగ్గరలో ఉన్నటువంటి చెట్లని ఒకరి మీద ఒకళ్ళు విసురుకుంటా ఉన్నారు. పిడికిళ్లతో పొడుచుకుంటున్నారు. మల్ల యుద్ధం చేస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు ఎత్తి పడేస్తూ ఉన్నారు. చివరికి భీముడు ఆ బకాసురుని పైకెత్తి కింద పడేసి మోకాళ్ళతో పొడిచి పిడికిళ్లతో గుద్ది నోటి నుంచి రక్తం గారేటట్టుగా ఆ గుండెల మీద బాదటంతో వాడు హాహాకారాలు చేస్తూ చనిపోయాడు. ఈ మృతదేహాన్ని ఆ బండి మీద వేసుకొని ఈడ్చుకుంటూ వచ్చి నగర ద్వారం వద్ద పడేశాడు భీముడు. ఏమీ తెలియనట్లుగా పోయి ఇంట్లో ఉన్నాడు. తెల్లవారిపోయింది. అందరూ కూడా నగర ద్వారం దగ్గర ఈ బకాసురుడి యొక్క దేహాన్ని చూచారు. అందరికీ సంతోషం కలిగింది. ఈ పీడ వదిలిపోయింది ఈ నగరానికి అని అనుకున్నారు. అలా అనుకొని ఎవరు ఈ పని చేశారా అని ఆలోచిస్తున్నారు. ఎవరు చేసింది ఎవరికీ తెలియదు. సరే నిన్నటి రోజున వంతు ఎవరు దాన్ని చూశారు, అదిగో ఈ బ్రాహ్మణుడిని తెలిసింది. అందుకని బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా నిన్న నీది కదా వంతు, మరి ఎవరు వెళ్ళారు ఏమిటనంటే, అయ్యా నేను బయలుదేరబోయేటువంటి సమయంలో ఎవరో ఒక విప్రుడు వచ్చాడు. ఆయనేమో మంత్రాలు బాగా తెలిసినటువంటి వాడంట, ఆయన పెద్ద మంత్రోపాసకుడంట, అందుకని నాకేం భయం లేదు నేను వెళ్తానని చెప్పి అతనే వెళ్ళాడు, బహుశా అతనే చనిపోండొచ్చు అని అన్నాడు. దానితో అందరూ కూడా సంతోషించారు. పాండవులు అలా ఆ ఏకచక్రపురంలో ఇంకా కొంతకాలం అట్లా ఉన్నారు. ఇప్పుడు ఈ బకాసురుడి యొక్క గాథ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏమిటి? మరణించిన తర్వాత కాకులకి గద్దలకి పురుగులకి ఆహారం అయ్యేటువంటిది ఈ దేహం. అటువంటి ఈ దేహాన్ని పోషించుకోవటం కోసం ఇతర జీవుల్ని చంపి తినటం అనేటువంటిది ఘోర పాపం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. జీవహింస మహాపాపం, పెద్ద నేరం. ఈ నేరానికి ఇక్కడ శిక్షలు లేకపోయినా అదిగో అక్కడ మాత్రం శిక్షలు ఉన్నాయి, మరణానంతరం మాత్రం ఆ శిక్ష ఏమిటో ఉంది. దానికి ఎంతటి వారైనా సరే ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఈ విషయాన్ని మనం గ్రహించి ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి ఆహారం ఏదైతే ఉందో, అవి కాయగూరలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, ఏవైనా సరే ఆ ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఆహారాన్ని మనం స్వీకరించి మన యొక్క కడుపు నింపుకోవాలి, ఈ దేహాన్ని పోషించుకోవాలి. అంతే తప్ప ఇతర జీవుల్ని హింసించకూడదు. అంటే మాంసాహారం అనేటువంటిది పనికిరాదు అనేటువంటి హెచ్చరిక ఇందులో ఉంది. బకాసురుడి వధే కాదు, హిడింబాసురుడి వధ కూడా అంతే. ఎందుకంటే వాడు నరమాంస భక్షకుడే, వీడు నరమాంస భక్షకుడే. అందువల్ల ఇలా మాంసభక్షణ అనేటువంటిది మహాపాపము, నేరము అని తెలియజెప్పటమే మహాభారతంలో ఈ రెండు గాథలకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ విధంగా భారతం, మహాభారతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు మనకి అనేకమైనటువంటి నీతుల్ని, అనేకమైనటువంటి సూచనల్ని, అనేకమైనటువంటి జీవన సత్యాల్ని తెలియజేస్తూ ఉంటాయి. ఆ సత్యాల్ని మనం గ్రహించి మన యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి.